మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన మరొక దినమును బట్టి, ఉదయకాల సమయమును బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయము నీ మాటలు ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని హెచ్చరించమని, సరిచేయమని, బాగు చేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఉన్నటువంటి 5 అధ్యాయాలను మనం 3 భాగాలుగా విభాగించుకున్నాం. మొదటి భాగంగా 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ అధ్యాయము 10వ వచనం వరకు ఈ భాగంలో రక్షణ యొక్క ఆధిక్యతలు మరియు బాధ్యతలు ఈ అంశాన్ని మనం ముగించుకున్నాం. ఇందులో 3 పాయింట్స్ చూశాము. దేవుని రక్షణ ప్రణాళిక, రక్షణ యొక్క జీవన శైలి, రక్షణలో ఎదుగుదల. 2వ భాగంగా క్రైస్తవ విధేయత, దేవుని ఘనత. 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 3వ అధ్యాయము 7వ వచనం వరకు ఈ భాగాన్ని కూడా మనం ధ్యానించుకున్నాం. ఈ భాగంలో క్రైస్తవ విధేయత యొక్క విధి మరియు భర్తలు, భార్యలు, వారి యొక్క విధులు, ఈ అంశాలను మనం ధ్యానం చేశాం. ఈరోజు మనం 3వ భాగం నుంచి ప్రారంభిద్దాం. 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 5వ అధ్యాయము 14వ వచనం వరకు ఉన్నటువంటి భాగము. 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 5వ అధ్యాయము 14వ వచనం వరకు ఉన్నటువంటి భాగం. ఈ భాగంలో క్రైస్తవుల శ్రమలు, హింసలు అనే అంశాన్ని చూస్తాం. క్రైస్తవుల శ్రమలు, హింసలు అనే అంశాన్ని చూస్తాం. ప్రస్తుతానికి మనం ఈ 3వ భాగంలోనికి వచ్చి ఉన్నాం. ఈ 3వ భాగంలో 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 5వ అధ్యాయం 14వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో మరలా మనం 4 సబ్ పాయింట్స్ ని డివైడ్ చేసుకుందాం. అప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం సహాయం అవుతుంది. నేను ఇప్పుడు సబ్ పాయింట్స్ చెప్తున్నాను. నీతి కోసం శ్రమపడుటలో ధన్యత. నీతి కోసం శ్రమపడుటలో ధన్యత. ఇది 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 22వ వచనం వరకు చూడొచ్చు. 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 22వ వచనం వరకు. తర్వాత 2వ భాగం, దేవుని కోసం జీవించుట. దేవుని కోసం జీవించుట 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. 3వది, శ్రమలో ఓదార్పు. శ్రమలో ఓదార్పు 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు. క్షమించండి, 4వ అధ్యాయం 5వ వచనం నుంచి 19వ వచనం వరకు. తర్వాత పెద్దలకు యువతలకు ఉపదేశాలు. పెద్దలకు యువతకు ఉపదేశాలు 5వ అధ్యాయం 1 నుంచి 14వ వచనాల వరకు. 5వ అధ్యాయం 1 నుంచి 14వ వచనాల వరకు. సో ఈ 3వ భాగం ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవుల శ్రమలు మరియు హింసలు 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 5వ అధ్యాయం 14వ వచనం వరకు ఈ భాగంలో ఈరోజు మొదటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి భాగం, నీతి కోసం శ్రమ పడుటలో ధన్యత. 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగం. సో ముందుగా ఒక మాట చదువుతున్నాను. తుదకు మీరందరూ 8వ వచనం చదువుతున్నాను. 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులను, వినయ మనస్కులనై యుండు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 1వ వచనం నుంచి 6వ వచనం వరకు స్త్రీలారా అంటూ మాట్లాడాడు. కాని వాస్తవానికి అక్కడ మాట్లాడింది భార్యలతో. 7వ వచనంలో పురుషులారా అంటూ మాట్లాడాడు. కాని వాస్తవానికి అక్కడ మాట్లాడింది భర్తలతో. సో క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, భార్య, భర్త, ఒక కుటుంబం, ఇలా రెండు మూడు కుటుంబాలు కలిస్తే ఒక సంఘం. ఇప్పుడు ఆ స్త్రీలను, ఈ పురుషులను, ఆ భార్యలను, భర్తలను ఇద్దరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ముందుగా స్త్రీలకు కొన్ని హెచ్చరికలనిచ్చాడు, తర్వాత పురుషులకు కొన్ని హెచ్చరికలనిచ్చాడు, ఇప్పుడు కలిపి మాట్లాడుతున్నాడు. తుదకు మీరందరూ, అంటే భర్తలు, భార్యలు, లేకపోతే పురుషులు, స్త్రీలు, సంఘంలో ఉండేదంతా కూడా వీళ్ళే కదా. సో కంప్లీట్ గా మనం తీసుకుంటే సంఘం అంతటికి కూడా, సంఘములో ఉన్నటువంటి స్త్రీలారా, సంఘములో ఉన్నటువంటి పురుషులారా, సంఘములో ఉన్నటువంటి భార్యలారా, సంఘములో ఉన్నటువంటి భర్తలారా, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై యుండుడి. ఇక్కడ ప్రాముఖ్యంగా ఐదు గుణ లక్షణాలను పేతురు మాట్లాడడాన్ని మనం చూస్తా ఉన్నాం. తుదకు సహోదరులారా అంటూ వాళ్ళందరితో గురించి మాట్లాడుతూ అది భార్య భర్తకి వర్తిస్తుంది, సహోదరి సహోదరులకి వర్తిస్తుంది. ఇక్కడ ఐదు ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని జ్ఞాపకం చేశాడు. ఒకటి, ఏకత్వం. క్షమించండి, నాలుగు విషయాలు. ఒకటి, ఏకత్వం. రెండవది ప్రేమ. మూడవది కరుణ. నాలుగవది వినయం. ఈ నాలుగు విషయాల్లో మీరు ఒకరికొకరు కలిసి ఉండుడి అని చెప్తా ఉన్నాడు. ఏకత్వం, ప్రేమ, కరుణ, వినయం. క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఇవి చాలా ముఖ్యమైనటువంటి గుణ లక్షణాలని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. క్రైస్తవుల్లో ఉండవలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి గుణ లక్షణాలు. మొదటి విషయాన్ని గమనించినట్లయితే, ఒక మనస్సు కలవారై ఉండడం అంటే విశ్వాసులందరూ కూడా ఒకే లక్ష్యం కలిగి ఉండాలి. ఈవెన్ అది భార్యాభర్తలకు తీసుకున్నా అదే మాట వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే లక్ష్యం కలిగి ఉండాలి. సంఘంలో కానీ కుటుంబంలో కానీ విభేదాలు కాకుండా ఏకత్వం ఉండాలి. కుటుంబంలో ఏకత్వం ఉన్నప్పుడు ఈ కుటుంబాలే కదా సంఘంలో నిలబడేది, అప్పుడు సంఘంలో కూడా ఏకత్వం ఉంటుంది. ముందు కుటుంబాల్లోనే ఏకత్వం లేనప్పుడు, ఒకరికొకరు సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు, ఇదే ప్రవర్తన వాళ్ళు సంఘంలో కూడా తీసుకొని వస్తారు. మీరు గమనించండి, చాలా సంఘాల్లో గొడవలు ఉంటాయి కదా, ఆ గొడవల్ని వేసుకున్నటువంటి వాళ్ళు ఒకసారి మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, వాస్తవానికి సంఘానికి సంబంధించిన గొడవ పెద్దగా ఏముండదు. వాళ్లకు వ్యక్తిగత కక్షలుంటాయి, వ్యక్తిగత పగలుంటాయి, వ్యక్తిగత ఈర్ష్యలుంటాయి. దానికోసం ఏం చేస్తారంటే, వాళ్ళు కొట్టుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ఆ ప్లాట్ఫామ్ను ఎక్కడ ఉపయోగించుకుంటారంటే సంఘంలో ఉపయోగించుకుంటారు. వాళ్ళ వ్యక్తిగత భావజాలను తీసుకొని వచ్చి సంఘంలో అలాంటి వారిని కొంతమందిని వీళ్ళు, అటువంటి అలాంటి వారిని కొంతమందిని వాళ్ళను పోగు చేసుకుని వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటారు. వీళ్ళిద్దరి కోసం మిగిలిన విశ్వాసులందరూ కూడా ఓ అనేస్తా ఉంటారు. కానీ ఈ కొట్టుకున్నటువంటి ఇద్దరు ఇంటెన్షన్ వేరు. మీ మీద సంఘం కోసం కొట్టేసుకుంటున్నాం అనుకుంటారు వీళ్ళు. నిజంగా సంఘం మీద ప్రేమ ఉంటే అసలు వాళ్ళ కుటుంబ విషయాలు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు సంఘం వరకు తీసుకొని రారు. సో వాళ్ళకి నిజంగా అసలు ఆ ప్రేమ అనేటువంటిది లేదు. వాళ్ళ వెనకాల మనం కూడా వెళ్తా ఉంటాం. ఈరోజు చాలా సంఘాల్లో జరుగుతున్నటువంటి విషయమే ఇది. ఈవెన్ కుటుంబంలో కూడా గమనించినట్లయితే, భార్య ఒకటి మాట్లాడితే భర్త ఒకటి మాట్లాడతాడు. వీరిద్దరి మధ్యలో ఏకత్వం ఉండట్లేదు. వీరిద్దరి మధ్యలో ఆ ఏకత్వం లేకపోవడం వలన ఆ ప్రభావం ఎవరి మీద పడుతుందో తెలుసా? సంఘంలో పెద్దలుగా ఉన్నటువంటి వారు ఇద్దరు రెండు గ్రూపులుగా విడిపోయి వాళ్ళు ఏకత్వం లేకుండా కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రభావము నూతనంగా సంఘంకి వచ్చినటువంటి విశ్వాసుల మీద ఎలా పడుతుందో,
భార్యాభర్తల మధ్యలో కూడా ఏకత్వం లేకుండా వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఏ అంటే ఇంకొకళ్ళు జెడ్ అంటే, ఒకళ్ళు తూర్పు అంటే ఇంకొకళ్ళు పడమర అంటూ ఉంటే ఈ ప్రభావం ఎవరి మీద పడుతుందో తెలుసా? బిడ్డల మీద పడుతుంది, బిడ్డల మీద పడుతుంది. క్రీస్తునందు ప్రమైన దేవుని బిడ్డలారా, మన ఉద్దేశము, సంఘం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము విభేదాలు కాదు, దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచన ఆ సంఘానికి ఉండాలి. ఈరోజు సంఘానికి ఈ భావన లేదు. అది కడదాం అని ఒక గుంపు, అది వద్దు అని ఇంకొక గుంపు, ఇది కొందాం అని ఒక గుంపు, ఇది వద్దు అని ఇంకొక గుంపు, ఈ కార్యక్రమం చేద్దాం అని ఒక గుంపు, ఈ కార్యక్రమం వద్దు అనేటువంటిది మరొక గుంపు. సో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేస్తామంటే వాళ్ళు వద్దన్నారు, కాబట్టి రేపు వాళ్ళు కమిటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తామంటే వీళ్ళు వద్దంటారు. సాధారణంగా ఇద్దరు మొదలు ఇక్కడే విభేదాలు వస్తున్నాయి. క్రీస్తునందు ప్రభుత్వారా, ఎవరు సంఘంలో పెద్దలుగా ఉన్నప్పటికీ కూడా, ఈవెన్ దిస్ విల్ బి అప్లికబుల్ ఈవెన్ టు ఆర్గనైజేషన్స్, ఆర్గనైజేషన్స్ లో కూడా నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట వింటూ వాళ్ళకు లోబడుతూ వెళ్తే పర్లేదు, కానీ వీళ్ళ సొంత ఆలోచనలు, వీళ్ళ సొంత భావజాలాలు అక్కడ బలంగా రుద్దడానికి ప్రయత్నం చేసినప్పుడు సమస్యలు ఏర్పడతాయి. ఒక సంస్థ ఒక దర్శనంతో వెళ్తున్నప్పుడు నువ్వు కూడా అదే దర్శనంతో ముందుకు సాగితే అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ ఏకత్వం ఉంటుంది. ఆ సంస్థ ఒక ఉద్దేశంతో వెళ్తున్నప్పుడు నువ్వు నీ సొంత ఉద్దేశాన్ని తీసుకొని వచ్చి అక్కడ బలంగా నాటడానికి ప్రయత్నం చేస్తే అక్కడ విభేదాలు వస్తాయి, అక్కడ ఏకత్వం ఉండదు. ఒకవేళ నీకు ఏదన్నా ఆలోచన ఉంటే సంస్థ నాయకులతో చెప్పి అది వాళ్ళకు కూడా అంగీకారం అయితే అది మంచిది అనిపిస్తే కలిసి తీసుకుని వెళ్ళాలి. ఎందుకని? వాళ్ళ ఉద్దేశం నీ ఉద్దేశం ఒకటే. ఉద్దేశమేంటి? దేవుని రాజ్య విస్తరణ జరగాలి, దేవుని రాజ్య విస్తరణ జరగాలి. ఒకవేళ నీకు వేరే గురి ఉండి, నీకు వేరే దర్శనం ఉండి, నీకు వేరే ఆలోచన ఉండి అక్కడ నువ్వు దాన్ని షేర్ చేసినప్పుడు వాళ్ళు తీసుకోలేకపోతే అది నీకు ఇబ్బందిగా కలిగిస్తే నువ్వు అక్కడ బలంగా రుద్దడానికి ప్రయత్నం చేయకూడదు, కావాలంటే నువ్వు పక్కకు వెళ్ళాలి. నీ వలన అక్కడ ఇబ్బంది కలగకూడదు, నీ వలన అక్కడ విభేదాలు కలగకూడదు, నువ్వు అక్కడ ఉంటూ మరొక గుంపుని తయారు చేసుకోకూడదు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నువ్వు అక్కడే ఉంటూ ఆ సంస్థలో ఒకవేళ నీకు నచ్చని విషయాలు, నీకు నచ్చని భావజాలం లేదన్న ఉంటే అలాంటి వాళ్ళని తీసుకొని ఇంకొక గుంపుగా తయారయ్యి అక్కడే నువ్వు వ్యతిరేకంగా పనిచేయొద్దు. నీకంతగా భారం ఉంటే పక్కకు వెళ్ళు. ఆ భారంతో ఏకీభించే వాళ్ళు ఎవరన్నా కొన్ని దుర్ముఖులు ఉంటే వాళ్ళని పక్కకు తీసుకెళ్ళు. నువ్వు కావాలంటే నువ్వు దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రాకులాడు, ప్రయాసపడు, అంతేకాని ఇక్కడ మాత్రం గలివిలిని సృష్టించవద్దు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ, అదే కుటుంబం విషయానికి వస్తే, కుటుంబం విషయానికి వస్తే ఇక్కడ అలాగే పక్కకు వెళ్ళిపోయి నా పాటికి నేను ఉంటానంటే కుదరదు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయడానికి వీలు లేదు. ఇక్కడ ఏం చేయాలంటే ఎవరో ఒకరు సర్దుకోవాలి, ఎవరో ఒకరు సర్దుకోవాలి. ప్రతిసారి ఎవరో ఒకరు తగ్గుకోవాలి. నేను అంతకుముందు జ్ఞాపకం చేసినట్లుగా ఇక్కడే సమస్య వస్తుంది. ప్రతిసారి నేనే ఎందుకు సర్దుకోవాలి, నేనే ఎందుకు సర్దుకోవాలి అని ప్రశ్న వేసుకున్నప్పుడు మరొక ప్రశ్న కూడా వేసుకో, ఎవరి కోసం తగ్గించుకుంటున్నాను, ఎవరి కోసం తగ్గుతున్నాను? అప్పుడు నీకు జవాబు వస్తుంది, ప్రభు కోసం. నేనే ఎందుకు తగ్గాలి అంటే నువ్వు ప్రభుని ఎక్కువ ప్రేమిస్తున్నావు కాబట్టి, ప్రభు ఏకత్వాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి, ఆ ఏకత్వాన్ని నిలబెట్టడానికి విభేదాలు అక్కడ కలగకుండా నిమిత్తము నువ్వు తగ్గుతున్నావు. యువర్ రివార్డ్ విల్ బి దేర్, నీకు దానికి ప్రతిఫలం ఉంటుంది. నేను దిగులు చెందొద్దు. వెన్ ద టైమ్ కమ్స్, ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన నీ వినయానికి, నీ తగ్గింపుకి, నీ సహనానికి ఖచ్చితమైన ప్రతిఫలాన్ని ఇస్తాడు కొంచెం ఓపిక పట్టు, ఎదురు చూడు, నువ్వే తగ్గు. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు కదా, అయ్యో ఆయన ఇనుంటే భలే ఉండేదే, ఈరోజు ఆయన కనెక్ట్ కాలేదే, ఆమె వినలేదే, ఆమె నిద్రపోతుందే, ఈరోజు అసలు ఈ ప్రసంగం నిజంగా ఆమెకు రికార్డ్ చేసి ఆమెకు వినిపించాలి. ఇదే ఇక్కడ ఇక్కడే మనకు సమస్య వస్తుంది. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వేమో గొడుగు పట్టుకొని ఈ మాటలు నాకు కాదు నా పక్కన వాళ్ళ మీద పడాలన్నట్లుగా కూర్చొని ఉన్నావు. ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ స్పీకింగ్ విత్ యూ టుడే మార్నింగ్, అందుకోసమే ఈరోజు నువ్వు కనెక్ట్ అయ్యావు. సో కాబట్టి నువ్వే తగ్గు, వాళ్ళ విషయం పక్కన పెట్టేద్దాం, రాని వాళ్ళ గురించి పక్కన పెట్టేసేయండి. దేవుడు వారితో తర్వాత మాట్లాడతాడు. ఏ నీతో మాట్లాడిన దేవుడు వాళ్ళతో మాట్లాడ్డా? నీతో మాట్లాడిన దేవుడు ముందు నువ్వు లోబడ్డావు అనుకో, ఆ తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడతాడు. ఇది వ్యక్తిగత జీవితంలో నేను నేర్చుకున్నటువంటి పాఠం. ఎంతకాడికి మనం ఎదుటి వ్యక్తి మారాలని కోరుకుంటాం, కానీ మనం మారాలని కోరుకోం. ఎందుకంటే మన దృష్టిలో మనం చాలా మారిపోయాం, ఎందుకంటే మన దృష్టిలో మనం చాలా మంచి వాళ్ళం, ఎందుకంటే మన దృష్టిలో మనం చాలా గొప్ప వాళ్ళం. కానీ గుర్తుంచుకోండి, మనం ఎంత మంచి వాళ్ళమైనప్పటికీ, ఎంత మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా మన క్రియలన్నీ దేవుని ఎదుట మురికి గుడ్డవలే ఉన్నాయి. అది బహుశా నువ్వు మంచివాడు అని నువ్వు అనుకోవచ్చు, మంచిదాని అని నువ్వు అనుకోవచ్చు, బట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ వి డోంట్ నో. దట్స్ వై దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విభేదాలు వద్దు, ఏకత్వం ముద్దు, ఏకత్వం కలిగి ఉండడానికి మనమే ప్రయత్నం చేద్దాం, మనమే ఒక స్టెప్ తీసుకుందాం, అది సంఘంలో కానీ అది కుటుంబంలో కానీ. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే పరస్పర సహానుభూతి, సింపతి ఉండాలట. చూడండి, ఒకరి ఎడ ఒకరు ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాలుపడి ఇతరుల బాధను మన బాధలాగా పంచుకోవడం, అది కుటుంబంలో కాని సంఘంలో కాని. కుటుంబంలో కాని ఎందుకంటే ఆ పై వచనాలన్నీ కుటుంబం గురించి మాట్లాడుతున్నాయి. సో అక్కడ కుటుంబం అంటే ఎవరో కాదు, మరలా సంఘమే కాబట్టి నేను రెండింటిని వివరించి చెప్తా ఉన్నాను. సో క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి, భార్యకు సంతోషే ఆ సంతోషాన్ని భర్త కూడా ఆస్వాదించగలగాలి. భర్తకు ఏదైనా సంతోషం వస్తే ఆ సంతోషంలో భార్య కూడా పాలిభాగస్తులు అవ్వాలి. భార్యకు కష్టం వస్తే ఆ కష్టం తనదిలాగా తను కూడా భావించాలి. భర్తకేదన్నా కష్టం వస్తే తను కూడా అలాగే భావించాలి. క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, కానీ చాలా సందర్భాల్లో మనం దాన్ని పట్టించుకోం. నేను ఇక్కడ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ప్రతి పురుషులు కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే నా జీవితంలో నేను దాన్ని అనుభవించాను. పెళ్ళైన కొత్తలో కొన్ని కొన్ని సమయాల్లో నా భార్య చాలా ఫ్రస్ట్రేటెడ్గా కనిపించేది. చాలా ఫ్రస్ట్రేటెడ్గా కనిపించేది. తన మాటల్లో, తన ప్రవర్తనలో, తన నడవడికలో తికాకు, చిరాకు, నాకు చాలా కోపం వచ్చేది. ఎందుకు తను ఇట్లా బిహేవ్ చేస్తుంది? ఇస్ ఏ మ్యాడ్? క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, కానీ తర్వాత నేను మెచ్యూర్డ్ అయిన తర్వాత, నేను పరిపక్వత చెందిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకు కొన్ని సమయాల్లో వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. అర్థం చేసుకోవాలి పురుషులు మనం కూడా, ఎస్పెషలీ వాళ్ళకి మెన్సెస్ పీరియడ్స్ ఆ సమయంలో వాళ్ళు ఎంత చికాకుగా ఉంటారో మనకు తెలియదు. ఆ సమయంలో వాళ్ళకి తెలియకుండానే ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కానీ వాళ్ళు అదుపు చేసుకోలేరు. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ వన్, వి మస్ట్ అండర్స్టాండ్ దట్ వన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మనం కొంచెం ఓపిక పట్టి, మనమే ఓర్చుకొని, మనమే సహించి ఆ సమయంలో మనం మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. అది కావాలని చేయడం కాదు. శారీరకంగా వాళ్ళు కొంచెం బలహీనులు, దేవుడు వాళ్ళకి చాలా పెయిన్స్ ఇచ్చాడు, మనకు తెలియదు అది. మనం చాలా ఈజీగా మనం మాట్లాడేస్తూ ఉంటాం. ఏం పీరియడ్స్ అయితే మాత్రం ఏం నీ పని నువ్వు చేసుకోలేవా. కొందరికి దేవుడు ఒక కృపనిచ్చాడు, వాళ్ళకి ఆ టైంలో పెయిన్ ఉండదు. కానీ ఇంకొంతమందికి చాలా పెయిన్ ఉంటుంది. అసలు వాళ్ళు ఆ పెయిన్ ని భరిస్తూ ఇంట్లో మరలా వాళ్ళు పనులన్నీ చేస్తూ ఉంటే మరొక పక్క నుంచి నీ మాటలు ఎలా ఉంటాయంటే పుండు మీద కారం జల్లినట్టుంటాయి. నో, ట్రై టు అండర్స్టాండ్ దెమ్. నువ్వే కాదు ఆఫీసులో విసిగిపోయి వచ్చేది ఇలాంటి సమయంలో. అంటే వాళ్ళకి ఆ మెన్షన్స్ ఆ పీరియడ్స్ ఉన్నటువంటి ఆ సమయంలో ఇంట్లో పనులంతా చేస్తూ ఒక పక్క బిడ్డల్ని వేగుతూ వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్తూ వాళ్ళు మెంటల్ గా భయంకరంగా స్ట్రెస్ అయిపోయి ఉంటారు. ఇంటికి రాగానే ఇంక ఎవ్వరు దొరకరు కాబట్టి, నువ్వు దొరుకుతావు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ నీ మీద చూపిస్తారు. సో ఆ సమయంలో ట్రై టు అండర్స్టాండ్ దెమ్. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మీరు కూడా వాళ్ళతో కలిసి అరిస్తే ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆ సమయంలో మీరేం చేయాలంటే ప్రశాంతంగా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళ కొంచెం ప్రశాంతత కావాలి. ఆ ప్రశాంతత మనమే కల్పించాలి. కొన్ని సమయాల్లో ఇట్స్ బెటర్ నాట్ టు స్పీక్ ఎనీథింగ్. అలాంటి సమయాల్లో వాళ్ళని కొంచెం ఫ్రీగా వదిలేస్తే ఆ తర్వాత వాళ్ళే కొంచెం స్ట్రెస్ రిలీజ్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళే రియలైజ్ అవుతారు, అంటే నేను ఆవేశంలో నేను మాట్లాడేసానే, ఇందాక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడేసానే అని. ఎందుకు ఈ మాట ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వచ్చాంటే, చాలా సందర్భాల్లో వి డోంట్ ట్రై టు అండర్స్టాండ్ దెమ్. నువ్వెప్పుడంతే ప్రతి చిన్నదానికి అంత చిన్న గాయానికి కూడా ఓ అని చేస్తుంటావు. కానీ గాయం ఆ బాధను అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది, పక్కన కూర్చొని మాట్లాడే వాళ్ళకు తెలీదు. పక్కన కూర్చొని మాట్లాడే వాళ్ళకి తెలీదు, బాధను అనుభవించే వాళ్ళకు మాత్రమే ఆ పెయిన్ ఏంటో అది ఎంత ఉందో తెలుస్తుంది. ఎందుకంటే ఐ ఫేస్డ్ ఇట్. 8-9 సంవత్సరాలు నేను నాన్ స్టాప్ గా దగ్గుతూ ఉన్నప్పుడు చాలా మంది వచ్చి చాలా సింపుల్ గా నాకు సలహాలు ఇచ్చేసేవాళ్ళు. కంట్రోల్ చేసుకోరా, ఎందుకంటే ఊరికే దగ్గుతావు. నేను కంట్రోల్ చేసుకోగలిగా, అది నా చేతుల్లో ఉందా, నాకు తెలుసా బాధ ఏంటో. నాకు కూడా ఉంటుంది దగ్గకూడదని, నాకు కూడా ఉంటుంది మౌనంగా ఉండాలని. నాకు ఎప్పుడైనా వాంటింగ్ వస్తే కొన్నిసార్లు కొంతమంది ప్రతి చిన్నదాన్ని అట్లా వాంటింగ్ చేసుకోబాకరా, నేనేమన్నా పిలుస్తున్నాను వాంటింగ్, అమ్మ నువ్వు వాంటింగ్ రా, నువ్వు వాంటింగ్ రా, నేను పిలుస్తానా, లేదు కదా, నాకున్న బలహీనతను బట్టి అది వస్తుంది. పక్కన వాళ్ళు కూర్చొని తెలిసి వస్తే కంట్రోల్ చేసుకోవాలి అంతే. మింగు, కంట్రోల్ చేసుకో, వాళ్ళు ఈజీగా మాట్లాడేస్తారు. కానీ అక్కడ బాధపడుతున్నా నాకు తెలుసు, నేను వెనక్కి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుందా వామిటింగ్, నువ్వు పైకి రా అంటే పైకి వస్తుందా, నేను కావాలని ఇప్పుడు దగ్గాలని దగ్గుతానా, ఎవరికి అంత పిచ్చి ఉంటుంది ఆలోచించేయండి. కానీ పక్కన కూర్చొని మనం చాలా సింపుల్ కంట్రోల్ చేసుకో, మింగేసేయి, రానిపోకు అని మనం చెప్పేస్తా ఉంటాం. నేను నా పెద్ద కూతురు కార్లు ఎక్కితే వెనకాల కూర్చొని డాడీ నాకు వామిటింగ్ వస్తుంది అద్దాలి అని బలవంతంగా నేను కార్ డోర్స్ అలాగే అలవాటు చేసుకో, నువ్వు ప్రతి చిన్నదానికి అంతే వామిటింగ్ ఎందుకు వస్తుంది నీకు అని చెప్పి అరిచేవాణ్ణి. ఒకరోజు నాకు అలాంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది పెద్దవాళ్ళు కారులు ఎక్కిన తర్వాత ఆ రోజు నేను కారు వెనకాల కూర్చొని నేను కూడా ప్రయాణం చేయడం ప్రారంభించాను. ఆ రోజు నా బాధ కాదు, వామిటింగ్ వచ్చేస్తుంది, నా వల్లగాళ్ళలో స్పెల్ పట్టలేదా, ఎట్లా టర్నింగ్ వేసి తిరుగుతున్నప్పుడు అప్పుడు నా బిడ్డని నేను అరిచిన అరుపులు అన్ని గుర్తొచ్చాయి. అరే నా బిడ్డ వెనకాల కూర్చొని ఎంత సఫర్ అవుతుందా, విండోస్ దించమంటే నేనేమో డస్ట్ అంతా లోపలికి వచ్చేస్తుంది, నీకు తెలియదు బయట డస్ట్ క్లీన్ చేసుకోవడం సులభమే కానీ లోపల డస్ట్ క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అని చాలా ఈజీగా చెప్పేసేవాడిని. అంటే నేను తెరవడానికి ఇష్టపడేవాడిని కాదు, చక్కగా ఏసీ వేసుకొని ప్రశాంతంగా కూర్చొని అలకుండా విండోస్ దించమంటే దుమ్మంతా లోపలికి వస్తుంది అనేవాడిని. ఆ రోజు నేను విండోస్ దించుకొని తర్వాత ప్రశాంతంగా కూర్చొని అప్పుడు నా కుమార్తె యొక్క బాధను అర్థం చేసుకున్నా. అది మొదలుకొని కారు ఎక్కిన తర్వాత నా బిడ్డపైన డాడీ విండో దించుకుంటాను డాడీ అంటే ఐ విల్ నెవర్ స్పీక్ ఎనీథింగ్, ఇంతకు ముందులాగా మాట్లాడడం మానేసి సరే నాన్న దించుకో, నువ్వు కంఫర్టబుల్ గా కూర్చోడానికి ప్రయత్నం చేయి చాలు, నాకు ఇష్టం లేదు విండోస్ దించడం, కానీ ఇప్పుడు తన బాధ ఏంటో అర్థం చేసుకున్నావు కాబట్టి
విండోస్ దించడానికి ఇష్టపడ్డాను, అంటే నా ఇష్టాన్ని చంపుకున్నా. నేను ఇచ్చిన చాలా చిన్న సింపుల్ ఎగ్జాంపులే, బట్ ట్రై టు అండర్స్టాండ్ ఇలాంటివి చాలా ప్రాక్టికల్ విషయాలు మన కుటుంబాల్లో జరుగుతుంటాయి. కొన్ని కొన్ని సార్లు మనకు నచ్చకపోయినా ఎదుటి వారి ఇష్టాల కోసం మన ఇష్టాలని చంపుకుంటే ఆ కుటుంబం చాలా సాఫీగా సాగిపోతుంది. ఎప్పుడు మన ఇష్టమే నెరవేర్చబడాలి అనుకుని బలవంతంగా మూర్ఖంగా వెళ్తే అక్కడ సమస్యలు ఎదురవుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళితే బాగుంటుంది. పెళ్ళై 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏంటిది అయినా ఇప్పటికీ నీ భర్తకి ఏమి ఇష్టమో నీకు అర్థం కాకపోతే ఎలా? తన మనస్సు ఏంటో అర్థం కాకపోతే ఎలా? ప్రతి చిన్నదానికి చీటిమడిగి కోపడిపోతాడు. ఓకే, అది తన బలహీనత, మరి నీకు అర్థం కాలేదా? ఏ విషయాలు కోపడతాడో ఆ విషయాలు నువ్వు మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది కదా. నువ్వు మౌనంగా ఉండవు, నువ్వు అయ్యే మాటలు మాట్లాడతావు. అలా మాటకు మాట జవాబిస్తే ఆయనకి ఇంకా టెంపర్ అవుతుందని తెలుసు, బట్ అయినప్పటికీ కూడా నువ్వు మాట్లాడడానికే ఇష్టపడతావు. ఎవరో ఒకరు గొడవ పడిన తర్వాత తగ్గడం కాదు, గొడవ పడకముందే, సమస్య వచ్చిన తర్వాత తగ్గడం కంటే సమస్య రాకముందే నేను ఇలా మాట్లాడితే ఆయనకు నచ్చదు, సరే ఎందుకు వదిలేసి. అలా ఒకరి ఒకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే పరస్పర సహానుభూతి, సహకరించుకోవడం, ఎవరో బాధలో ఉన్నప్పుడు మనం వారి కోసం ప్రార్థించడం, ఈవెన్ ఇది సంఘానికి కూడా వర్తిస్తుంది, నాట్ ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్, ఎందుకంటే సంఘం అంటే కుటుంబాలు, కుటుంబాలంటే భార్యాభర్తలే. కాబట్టి క్రీస్తునందరం ఎందుకంటే ఈవెన్ సంఘంలో కూడా ఎవరో ఒకరు సంఘంలో బాధలో ఉన్నప్పుడు వాళ్ళని అర్థం చేసుకుని వీలైతే వాళ్ళకి సహకరించడం, వీలైతే వారి కొరకు ప్రార్థన చేయడం, వీలైతే వాళ్ళని దృష్టించి వాళ్ళకు ధైర్యం, అంత అక్కడ అయిపోలా. మిగిలిన విశ్వాసులు సహోదరులు ఎవరైనా సరే ఏదైనా కష్టంలో ఉంటే వారితో కలిసి పాలు పంచుకోవడం, వెళ్ళడం, వాళ్ళని పలకరించడం, ఆదరించడం, రెండు మాటలు చెప్పడం, ప్రార్థన చేయడం, వీలైతే నీకేదన్నా ఆర్థిక సహాయం చేయగలిగిన స్థితి ఉంటే చేయడం, లేకపోతే లేదు. ఆర్థిక సహాయం చేయాలన్న అత్యవసరత కాదు, ప్రాముఖ్యత అది మ్యాండేటరీ కాదు, బట్ ఇఫ్ యూ క్యాన్ నువ్వు చేయగలిగితే చాలా సంతోషం. సో క్రీస్తు నందు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది రోమీయులకు రాసిన పత్రిక 12:15 ఏడ్చు వారితో కూడా ఏడుడి, పైన కష్టాలు శ్రమల గుండా వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు నీవు కూడా అందులో పాలిభాగస్థుడు అవ్వు అని సెలవిస్తుంది. సహోదర ప్రేమ కలిగి ఉండుడి పడి, మూడవది సహోదర ప్రేమ గలలాగా ప్రేమించాలి. ప్రేమ అంటే మాటల్లో మాత్రమే కాదు, కార్యాల్లో చూపించాలి. ప్రేమ అంటే క్షమించడం ఉండాలి. ప్రేమ అంటే ఒకరికొకరు సేవ చేయడం ఉండాలి. యోహాను సువార్త 13:35 ప్రభు అంటాడు, మీరు పరస్పరం ప్రేమించుకుంటే మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సహోదర ప్రేమ సంఘంలో మాత్రమే కాదు, కుటుంబంలో కూడా, భార్యాభర్తలు కూడా ఒకరినొకరు ఆ రీతిగా ప్రేమించుకుంటే మీరిద్దరూ ప్రభు శిష్యులని లోకానికి తెలుస్తుంది. సహోదర ప్రేమ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా భార్య తమ్ముడు తప్పు చేస్తే నాకు పిచ్చ కోపం వస్తుంది, క్షమించను. అదే నా తమ్ముడు తప్పు చేస్తే క్షమిస్తా, పెద్దగా పట్టించుకోను. ఒకళ్ళు పట్టించుకున్నా మళ్ళీ 2 రోజులు వదిలిపెట్టేస్తా. ఈవెన్ భార్యలకు కూడా వర్తిస్తుంది. అదే మాట, ఒకే మాట మీ అమ్మ అంటే నీ రియాక్షన్ ఒక విధంగా ఉంటుంది, మీ అత్త అంటే నీ రియాక్షన్ మరొక విధంగా ఉంటుంది. ఇప్పుడు అదే మాట మీ తమ్ముడంటే పెద్దగా పట్టించుకో, క్షమించేస్తా మళ్ళీ మాట్లాడు. అదే మాట మీ ఆయన అంటే యుద్ధం జరుగుతుంది. మరి మీ తమ్ముడు అన్నప్పుడు అదే మాటను నువ్వు ఎందుకంత ఈజీగా తీసుకోగలిగావు? నా తమ్ముడే కదా, నా తమ్ముడు సరేవాడు అంటూ ఉంటాడులే. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా,
మరి నీ భర్త అన్నప్పుడు కూడా నువ్వు అలాగే తీసుకోగలిగితే, ఇది భర్త అన్నప్పుడు కూడా అలాగే తీసుకోగలిగితే, కానీ మనం అలా తీసుకో. సమస్య ఇక్కడే వస్తున్నాయి, సమస్యలు ఇక్కడే ఏర్పడుతున్నాయి. సో నీ సహోదరుడు, నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు ఎలా రిసీవ్ చేసుకున్నావో, సంఘంలో మిగిలిన వారిని కూడా, మీ అత్తగారింట్లో మిగిలిన వారిని కూడా నువ్వు అలాగే రిసీవ్ చేసుకోగలిగితే, మీ చెల్లి ఒక మాట అంటే దాన్ని పెద్దగా పట్టించుకోనటువంటి నీవు, మీ ఆయన వాళ్ళ చెల్లి ఒక మాట అంటే దాన్ని పెద్ద భూతద్వంలో పెట్టి ఒక యుద్ధంలాగా నువ్వు చూడగలుగుతుంటే సమస్యలు వస్తాయి. నీ చెల్లి అన్నప్పుడు దాన్ని ఎంత టేకిటీజీగా తీసుకున్నావో, మీరు చెప్పినంత సులభం కాదు బ్రదర్. అవును సిస్టర్, నాకు కూడా తెలుసు. అవును, దట్ ఈస్ రైట్. విషయం ఏంటి అనంటే, నువ్వు యేసు ప్రభుని అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నప్పుడే నువ్వు ఒక విషయాన్ని అర్థం చేసుకొని ఉండాలి. కానీ నువ్వు అర్థం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈరోజు సమస్య వస్తుంది. యేసు ప్రభు ముందుగా ఏం చెప్పాడంటే, ఇఫ్ యు వాంట్ టు ఫాలో మీ, మీరు నన్ను వెంబడించాలనుకుంటే ప్రతి దినము మీ సిలువలను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని చెప్పి అన్నాడు. ఈరోజు మనం దేనికి వెంబడిస్తున్నామో తెలియదు, అక్కడే వచ్చిన సమస్య. నువ్వు దేనికైనా వెంబడించవచ్చు, బట్ ఈ వచనాన్ని అర్థం చేసుకున్నావా, ఈ వచనాన్ని రిసీవ్ చేసుకున్నావా, ఈ వచన ప్రకారం ముందుకెళ్ళడానికి నీకు
అన్న వాయిస్ రావట్లేదు. కట్ అయిపోయినట్టుందన్న. అవునన్నా, లెఫ్ట్ అయ్యారు, జాయిన్ అవుతారు. అజయ్ అన్న
క్షమించండి, సిగ్నల్ కట్ అయింది. ఓకే,
కంటిన్యూ చేయండి.
క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవునిలారా, జ్ఞాపకం చేసుకోండి, మనం సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహోదర ప్రేమ మాటల్లో మాత్రమే కాదు, అది కార్యాల్లో కూడా చూపించేటువంటిది. అందులో క్షమించడం ఉంటుంది, అందులో సేవ చేయడం కూడా ఉంటుంది, అందులో సేవ చేయడం కూడా ఉంటుంది. ఇది సంఘం కుటుంబం రెండుటిని కలిపి నేను మాట్లాడుతున్నాను. నీ ఇంట్లో నువ్వు సేవ చేస్తున్నావా? సేవ అంటే సంచి పట్టుకొని బయటకు వెళ్ళడం, వాక్యం చెప్పడమేనా? సర్వీస్. క్రీస్తునందుప్రమే దేవుని బిడ్డలారా, సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ సర్వీస్ టు గాడ్. మదర్ తెరిసా చెప్పింది, మానవ సేవే మాధవ సేవ. మరి మానవ సేవ బయట వాళ్ళ గురించి మనం చాలా చక్కగా మాట్లాడతాం, అనారోగ్యంతోనో నీ భార్య గురించి ఆలోచన చేయి, అనారోగ్యంతోనో నీ భర్త గురించి ఆలోచన చేయి, అనారోగ్యంతోనో మీ అత్తమామల గురించి ఆలోచన చేయి. నాకెందుకు చెయ్యి, నేనెందుకు చేస్తాను, కావంటే ఒక పని మనిషిని పెట్టుకో, కావంటే బయటికి పంపించే. నువ్వు అలా అన్నావు అంటే నీలో ప్రేమ లేదు. ప్రేమ ఉంటే సేవాగుణం ఉంటుంది. క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, గొప్ప కోసం కాదు కానీ, బట్ మీకు అర్థం కాడని చెప్తాను. ఈ మధ్యకాలంలో నేను అప్పర్ బెక్కెళ్లి దీవికి వెళ్ళినప్పుడు ఒక కుటుంబ సభ్యులు నన్ను పిలిపించారు. వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడికి గాయాలైనాయి. క్షమించండి, గాయాలైన ఆ గాయాలకి కొంచెం మందు పోయాలి, కట్లు కట్టాలని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారు. నేను వెళ్ళాను. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మంచం మీద ఉన్నటువంటి వ్యక్తి 75 సంవత్సరాలు, పాపం బెడ్ సోర్స్ వచ్చేసినట్టున్నాయి. ఆ బెడ్ సోర్స్ కూడా పగిలిపోయి బ్లాస్ట్ అయిపోయి అవన్నీ కూడా రోజు రోజుకి గాయం పెరిగిపోయి పై కన్నంతా తినేసాయి, లోపల ఎముకలు కనపడుతున్నాయి క్లియర్ గా. అలా ఎన్నో ఎప్పటి నుంచి అమ్ముందంటే 1 ఇయర్ నుంచి అలాగే మంచం మీద ఉందంట. మీరు ఏమైనా మందులు వాడారంటే ఏం మందులు వాడాల, పోనీ హాస్పిటల్కి తీసుకెళ్లారంటే తీసుకుని వెళ్ళాల. 1 ఇయర్ నుంచి రోజు రోజుకి ఆ గాయం పెరుగుతూ కుళ్ళిపోతూ దుర్వాసన వస్తా ఉంది. దాదాపు అరచేయంత పెద్ద గాయాలు, జస్ట్ ఏదో వాళ్ళకి ఇల్లు దగ్గర ఆకులు మాత్రమే పోస్తా ఉన్నారు. 1 సంవత్సరం నుంచి ఎంత దుర్వాసన వస్తుందో చూడండి. సో నేను యాక్చువల్ గా ట్రీట్మెంట్ చేసే ప్రతిసారి కూడా నేను దాని వీడియో తీస్తాను, ఎందుకంటే తీసి మా డాక్టర్స్ కి నేను ఫార్వర్డ్ చేస్తాను, ఏదైనా గైడ్ ఉంటే నాకు వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో ఆ క్రమంలో నేను దాన్ని వీడియో కూడా నేను తీపించాను. నేను మొత్తం డ్రెస్సింగ్ చేశాను, భయంకరం దుర్వాసన వస్తా ఉంది. అసలు ఆ కురుపులు ఆ గాయాలు చూస్తే నిజంగా మీరు కూడా షాక్ అవుతారు. సో నేను మామూలుగా దాన్ని మన క్రిస్టియన్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఎందుకో తెలియదు, ఎట్లా వెళ్ళిందో తెలియదు, బై మిస్టేక్ ఒక నా స్నేహితుడు గ్రూప్ లోకి వెళ్ళి స్నేహితుడు గ్రూప్ దగ్గరికి వెళ్ళిపోయింది. అతనికి పంపించేశాను నేను. 1, హీఈస్ ఎ బ్రాహ్మిన్. 2, హీఈస్ ఎ ఆర్ఎస్ఎస్ మెంబర్. ఇంకా మీకు తెలుసు కదా, బ్రాహ్మీను, ఆర్ఎస్ఎస్ మెంబరు, బీజేపీ పార్టీ సభ్యుడు. సో కాబట్టి సహజంగా వాళ్ళకి క్రైస్తవ్యం మీద ఒక చెడు దృక్పథమే ఉంటుంది, వాళ్ళకి పెద్దగా నచ్చదు కూడా. ఐ మిస్టేక్ పంపించాను. తన దగ్గర నుంచి నాకు వెంటనే ఒక ఆడియో మెసేజ్ వచ్చింది. ఆడియో మెసేజ్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే అప్పుడు నేను చూశాను ఆ ఫోటో అక్కడికి షేర్ అయింది. అరే ఇక్కడికి ఎలా షేర్ అయిందబ్బా అని చెప్పి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఇంతకా ఆడియో ఫైల్ చూసిన తర్వాత అతను ఒక మాట చెప్పాడు. ఏమనంటే, మామ కొంత సమయం మతాల విషయం పక్కన పెడదాం, కొంత సమయం కులాల విషయం పక్కన పెడదాం, కులాలు మతాల విషయాలు పక్కన పెడితే నీకు ఒక మాట చెప్తా. అదేంటంటే, ఈరోజు నువ్వు అంకి ఆ సేవ చేస్తానో చూసావా, నిజంగా ఆ ప్లేస్ లో నా తల్లే ఉంటే నేను కూడా చేయలేను. 1. 2 ఏమనంటే, మామ ఏది ఏమైనప్పటికీ మీ క్రైస్తవులు మాత్రమే ఇలాంటి సేవ చేయగలరు, దాన్ని మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిందే. అయితే మా భావాలు మమ్మల్ని ఏదో వెనక నెడుతున్నాయి కానీ, బట్ ఓన్లీ క్రిస్టియన్స్ కెన్ డూ లైక్ దిస్ సర్వీస్ అని చెప్పి మెసేజ్ పెట్టాడు. క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, ఆలోచించండి, క్రైస్తవులు మాత్రమే ఇలాంటి సేవ చేయగలరట. మరలా స్ట్రెస్ చేస్తున్నా అన్నమాట, ఓన్లీ క్రిస్టియన్స్ కెన్ డూ దట్ వన్. ఆర్ యు ఏ క్రిస్టియన్? ఆర్ యు ఏ క్రిస్టియన్? మరి మీ ఇంట్లో మీ అత్తో, మీ మామో, మీ ఆయనో, మీ ఆవిడో మంచాన పడుంటే వాళ్లకు నువ్వు సర్వీస్ చేసేటువంటి విధానం ఒక క్రైస్తవునిలాగా ఉందా, లేకపోతే ఒక కోడలిలాగా ఉందా? నువ్వు ఒక కోడలిలాగా సేవ చేస్తే విధానం వేరుగా ఉంటుంది. నువ్వు ఒక క్రైస్తవురాలాగా ఆన్ బిహాఫ్ ఆఫ్ జీసస్ ఇఫ్ యు డూ దట్ సర్వీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ హస్బెండ్, నువ్వు చేసే సర్వీస్ కి, అంటే నీ భర్త కోసం నువ్వు చేసే సర్వీస్ కి, నువ్వు దేవుని కోసం చేసే సర్వీస్ కి దేర్ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఒకరు నీ భార్య అనారోగ్యంతో ఉంటే, నీ భార్య అలా మంచంలో ఉంటే, నీ భార్య నడవలేని స్థితిలో ఉంటే, తనకి ఒక థైరాయిడ్ వచ్చి తన ఏదన్నా లావైపోతూ ఇబ్బందికరంగా ఉంటే, వాట్ ఈస్ యువర్ సర్వీస్? నువ్వు కూర్చొని ఎంత ఉన్నావు, నీకు అందుకే ఎట్టుంది ఎట్టుంది తయారైంది, నువ్వు వాకింగ్కి వెళ్ళవు, నువ్వు డైట్ చేసుకో, ఇవన్నీ తర్వాత సంగతి. అది కూడా నువ్వు ప్రామతో చెప్పినట్టు ఉండాలే కాని నిందించే విధంగా, దూషించే విధంగా, తక్కువ చేసి కించపరిచే విధంగా కాదు. భార్యలు వాళ్ళకున్న అనారోగ్య స్థితిని బట్టి ఒకరు లావైపోతే భర్తలు పట్టించుకోరు. నో, దట్ ఈస్ నాట్ ద బిబ్లికల్. వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రేమను చూపించు. నువ్వు ప్రేమతో చెప్పు. ఒక పక్క వాళ్ళకి సహాయం చేస్తూ ఇంట్లో నువ్వు కూడా పనిచేస్తూ వాళ్ళ పనిలో నువ్వు సహకరిస్తూ కొంచెం ఆరోగ్యం మీద కూడా దృష్టి నిలుపు. కించపరిచే విధంగా కాక ప్రేమతో చెప్తే బాగుంటుందేమో. ఒకసారి ఆలోచన చేయండి. క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్, ఆర్ యు ఏ క్రిస్టియన్ దెన్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ప్రాముఖ్యమైన గుణ లక్షణాలు అది సంఘానికి కానీ కుటుంబానికి కానీ, ఏక మనసుకులై ఉండడము, సుఖదుఖముల యందు ఒకరికొకరు పాల్పడి ఉండడము, మూడవది సహోదర ప్రేమ గలవారమై ఉండడము, నాలుగోది కరుణాచిత్తులమై ఉండడము. కరుణాచిత్తులు క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కరుణ కలిగి ఉండడం అంటే దయ, ఒకరి పట్ల ఒకరు దయాభావాన్ని కలిగి ఉండడము. మరి ఈరోజు మనకు ఆ దయాభావం అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది మళ్ళీ మనం పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దయ అంటే కఠినంగా కాకుండా మృదువుగా ఉండడం. దయ అంటే ఇతరులను గాయపరచే విధంగా కాకుండా మృదువుగా మాట్లాడడం, మృదువుగా ప్రవర్తించడం, సహాయం చేయాలనే దృక్పథం, ఆ హృదయం కలిగి ఉండడం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది సంఘంలోనూ వర్తిస్తుంది, కుటుంబంలోనూ వర్తిస్తుంది. తుదకు మీరందరూ పురుషులారా, స్త్రీలారా, భర్తలారా, భార్యలారా, తుదకు మీరందరూ దయాగుణం కలిగి ఉండండి. కఠినంగా ఉండొద్దు, అది సంఘంలో కానీ ఈవెన్ కుటుంబంలో కానీ. వీఆర్ నాట్ కాల్డ్ ఫర్ దట్. మన అందుకొరకు పిలువబడలేదు. నీ మాట మృదువుగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. నీ ప్రవర్తన, నీ నడవడిక మృదువుగా ఉండడానికి, నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ఎవరు పుట్టుకతో ఇవన్నీ కూడా కలిగి ఉండరు. బై ప్రాక్టీస్ మనం కఠినంగా ప్రవర్తించే కొలది ఎదుటి వ్యక్తులు ఇంకా కఠినంగా తయారవుతారు. మనం మృదువుగా ప్రవర్తించే కొలది ఎదుటి వ్యక్తులు కూడా చిన్నగా మృదువుగా తయారవుతారు. ఒక విషయాన్ని గుర్తుంచుకో, నువ్వు కఠినంగా ప్రవర్తించే కొలది ఎదుటి వ్యక్తి కూడా అత్యంత వేగంగా కఠినంగా తయారైపోతారు. అత్యంత వేగంగా నువ్వు మృదువుగా ప్రవర్తించే కొలది అత్యంత నిదానంగా ఎదుటి వ్యక్తులు మృదువుగా తయారవుతారు. ఇక్కడ ఇమీడియట్ గా జరగదు ఈ ప్రాసెస్. ఇక్కడ ప్రాసెస్ మాత్రం ఇమీడియట్ గా జరగదు. ఇట్ మే టేక్ టైమ్, బట్ ఇట్ ఈస్ ష్యూర్ దట్ రిజల్ట్ విల్ బి దేర్. చాలా మంది తమ మృదుత్వం ద్వారా, తమ సహనం ద్వారా, తమ ఓర్పు ద్వారా ఎదుటి వ్యక్తులను ఆలస్యమైనప్పటికీ సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ చాలా మంది తమ మూర్ఖత్వం ద్వారా ఇంకా మూర్ఖంగా మాట్లాడుతూ, వారి కఠినంగా ప్రవర్తిస్తూ, వాళ్ళని ఇంకా 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 కఠినంగా తయారు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ లిస్ట్ లో భర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అలా మాట్లాడి పిల్లిని కూడా పులి చేసేశారు. వాళ్ళని కఠినంగా తయారు చేసేశారు. క్రీస్తునందు ప్రేమటంలా కఠినంగా తయారైతే వాళ్ళు తిరుగుబడేటువంటి విధానం వేరుగా ఉంటుంది. అంటే ఇది సంఘంలో కాదులే కానీ నేను బయట చూశాను. భర్త తనకు వయసు ఉన్నప్పుడు, తనకు బలం ఉన్నప్పుడు, తనకు శక్తి ఉన్నప్పుడు భార్యను ఒక ఆట ఆడుకున్నాడు. మామూలుగా కాదు, ఇష్టానుసారంగా కొట్టడం, తిట్టడం, హింసించడం, వేధించడం. ఎందుకంటే తను సంపాదిస్తున్నాడు, ఎందుకంటే తన దగ్గర బలం ఉంది, ఎందుకంటే తన దగ్గర అధికారం ఉంది. కానీ లోకానుసారంగా చెప్తున్నానండి, నేను తర్వాత గమనించాను, ఈమె మౌనంగా పడింది. ఇప్పుడు తెలుసా, ఈయన ముసలోడే ఈ మంచం మీద పడేంత వరకు, ఒక్కసారి అధికారం ఈ చేతుల్లోకి వచ్చింది. సహజంగా పురుషులు మనం తొందరగా పడిపోతాం, వీళ్ళు స్త్రీలు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారు. వీళ్ళు
పెద్దస్తాము ఉంటారు. మీరు అందుకే గమనించండి, తాతల ముందు ముంచా పడిపోతారు ఆవులు మాత్రం. ఎందుకని సహజంగా మన వయసులో మనం పెద్దోళ్ళం, వయసులో వాళ్ళు చిన్నోళ్ళు కాబట్టి వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉంటారు. అప్పుడు పగ తీర్చుకుంటారండి. బయట లోకానుసారం చెప్తున్నాను, మనం తీర్చుకోకూడదులేండి. కానీ అప్పుడు అసలు మన సంగతి ఉంటది, భర్తల సంగతి. నువ్వు బాగున్నప్పుడు వాళ్ళని బాగు చూసుకుంటే రేపు నువ్వు వృద్ధుడైనప్పుడు, నువ్వు నేను మంచాన పడినప్పుడు వాళ్ళు కూడా మనల్ని బాగు చూసుకుంటారు. ఇప్పుడు నీకు అధికారం ఉంది కదా, దాన్ని నిష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే వాళ్ళకు కూడా ఒక టైం వస్తుందండి. ఇప్పుడు మనకే టైం అని అనుకోవద్దు. మనం వృద్ధులం అయిన తర్వాత, మనం మంచాన పడిన తర్వాత అప్పుడు వాళ్ళకి టైం వస్తుంది. అప్పుడు వాళ్ళు చూపించుకున్నారు, అప్పుడు వాళ్ళు అదే పరిస్థితి చూపించారనుకోండి. ఈ మాట నేను ఎక్కడి నుంచి చూసి చెప్తున్నా తెలుసా? మా ఇంట్లోనే చూసి చెప్తున్నా. మా నాన్నకి రక్షణ లేదు, మా నాన్నకి రక్షణ లేదు, మమ్మ రక్షించబడింది. మా నాన్న మమ్మని మాటలతో చాలా వేధించేవాడు. మేము చిన్నప్పుడు వినేవాళ్ళం కానీ ఏమి మాట్లాడేవాళ్ళు, ఇష్టానుసారంగా ఎంత బాధ పెట్టేవాడో మాటల ద్వారానే. ఇప్పుడు కొట్టేవాడు కాదు, మమ్మల్ని కూడా ఇప్పుడు కొట్టలేదు, కానీ మాటల ద్వారా చాలా వేధించేవాడు. క్రీస్తునందు ఇప్పుడు మా నాన్న బాగా ముసలోడు అయిపోయాడు. ఇప్పుడు మా అమ్మ మీద కంప్లైంట్ చేస్తాం. యాక్చువల్గా మేం చేయదు, ఆమె బాగానే ప్రేమిస్తుంది, మాకు తెలుసు ఆ విషయం. కాకపోతే ఈయన సైకియాట్రిక్ డిసీజ్ ఒకటి వచ్చి, పార్కిన్సన్స్ వచ్చి ఇప్పుడు ఆయన కంప్లైంట్ చేస్తుంటారు. నేను అప్పుడప్పుడు మా నాన్న అడుగుతా, డాడీ ఈరోజు అమ్మ నాకు సక్రమంగా నాకు అది వండి పెట్టలేదు, ఇది వండి పెట్టలేదు అని మాకు కంప్లైంట్ చేస్తున్నావే, నువ్వు కుర్రవాడిగా ఉన్నప్పుడు ఏ రోజన్నా నీ భార్యని తిన్నావా అని అడిగేవా? ఏ రోజన్నా హోటల్కి తీసుకుని వెళ్ళావా? ఏ రోజన్నా నీ భార్యని ఒక బయటికి, ఒక ఊరికి, ఒక క్యాంపుకి తీసుకుని వెళ్ళావా? ఏ రోజన్నా అంత ప్రేమగా మాట్లాడావా? నువ్వు విత్తనం విత్తకుండా ఈ రోజు ఫలాన్ని ఎందుకు ఆశిస్తున్నావు డాడీ అని అడుగుతాను. సరదాగా అడుగుతాను, మా డాడీతో చాలా సరదాగా ఉంటాను నేను. కానీ దీంట్లో సందేశం ఉంది, దయచేసి అర్థం చేసుకుని వాళ్ళు అర్థం చేసుకోండి. ఏ రోజన్నా నువ్వు అమ్మని అలా ప్రేమించావా? ఈ రోజు నన్ను ప్రేమించట్లేదురా అని కంప్లైంట్ చేస్తావే? నువ్వు ఏదైతే విత్తావో అదే పంటకు వస్తావు. మా పంట ఎందుకు పోయట్లేదు డాడీ? సరే ఇప్పుడు నీకు టైం అయిపోయిందిలే, ప్రేమించే సమయం ఆ వయసు అంతా అయిపోయింది. అప్పుడు నువ్వు ఒక్కసారి ఆమెను ప్రేమించలేదు, ఆమెను పట్టించుకోలేదు, నీ పాటికి నువ్వు డ్యూటీ డ్యూటీ అని చెప్పి వెళ్ళిపోయేవాడు. నువ్వు ఎప్పుడో వచ్చేదాన్ని, ఎప్పుడైనా సరే ఫోన్ చేసి నువ్వు తిన్నావా లేదా, నీకేమన్నా కావాలా లేదా, నువ్వు ఇలా అడుగుతుంటే నీ మీద ప్రేమ ఉంటది. నువ్వు ఏ రోజు పట్టించుకోలేదు, ఇప్పుడు నీ మీద ఆల మీద చాలా పెసరం ప్రేమ పుట్టుకొచ్చామంటే ఎట్ట పుట్టుకొని వస్తుంది డాడీ? క్రీస్తునందు ప్రేమ దేవుడారా. అయితే నేను బయట కుటుంబాల్లో చూశాను ఆ రీతిగా భార్యలు తమ భర్తల్ని వేధించడం, వృద్ధాప్యంలో వాళ్ళ కక్షను తీర్చుకోవడం, పగను తీర్చుకోవడం. కానీ మా అమ్మ అంటే ప్రార్థన పర్వాలి, ఆమె సంఘానికి వెళ్తున్నాం, రక్షించబడుతుంది కాబట్టి ఆయన అలా చేయి, ఆమె అలా చేయదు. బట్ ఈయన పార్కిన్సన్స్ డిసీజ్ వల్ల ఈయన అలా అనుకుంటుంటాడు. సో జ్ఞాపకం చేసి నేను బయట వ్యక్తులను చూసి నేను నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నా తెలుసా? హలో, ఇప్పుడు మనం యవనస్తులం, ఇట్స్ బెటర్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ వైఫ్ నైస్లీ. It's better to take care of her nicely than when we become old, then they will take care of us nicely. Anna, nu indirect ga maa baaryalaki hint isthunnava anna ani anukovaddu. Indirect ga hint ivvadam ledhu. Kristunandu prema devudara. Preminchandi, meeru kuda preminchabadtaru antunnanu. Premanu vittandi, vallaki sahakarinchandi, vallanu kuda ardham chesukondi, vaalla bhavadrekalanu kuda ardham chesukondi. Rep manam kuda adhe pantanu kostam. లేదన్న వాళ్ళు చాలా కఠినాత్మలన్న, క్రూరాలన్నా, జస్ట్ వెయిట్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రే ఫర్ దెమ్, ఇంకా ప్రే ఫర్ దెమ్. ఇంకా మారలేదు, ఇంకా కఠినంగా, ఇంకా ప్రే ఫర్ దెమ్. మోకరించి ప్రార్థన చేయి. అందుకోసం దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడేమో. నువ్వు మోకరించాలని, నువ్వు కన్నీరు గార్చాలని, నువ్వు ఇంకా దేవునికి. నీకు ఒక విషయం తెలుసా? సమస్యలు ఒక మనిషిని మెరుగైన చేస్తాయట, కనుమరుగైన చేస్తాయట. కానీ ఒక నిజమైన విశ్వాసిని సమస్యలు అనేటువంటివి మెరుగు చేస్తాయి. ఎందుకోసం తెలుసా? సమస్య వచ్చిన ప్రతిసారి ఇంకా ఎక్కువ మనం మోకరిస్తాం, ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తాం. వాళ్ళ సంగతి పక్కన పక్కన పెట్టి దేవుడు ఎరుగు. మనకి సమస్య వచ్చిన ప్రతిసారి మన దేవునికి ఇంకా అత్యంత సన్నిహితం అవుతాం. కొన్నిసార్లు దేవుడు అందుకోసమే శ్రమల్ని అనుమతిస్తూ ఉంటాడేమో. రెండోది, అంతకుముందు చెప్పాను, భార్యలు చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళు ఆకురాళ్లతో పోల్చబడ్డారు. భర్తలు మనం ఇంకా గొప్ప వాళ్ళం, మనం కత్తులతో పోల్చబడ్డాం. కానీ ఈ కత్తు పొదిన వాళ్ళంటే పక్కన ఆకురాయి ఉండాల్సిందే, తప్పదు బ్రదర్, యాక్సెప్ట్ ఇట్. అమ్మా, ఈ మాటలు మీకు కూడా వర్తిస్తాయి. మీరు కూడా కత్తులే, మీకు ఆకురాయి ఎవరు తెలుసా? మీ భర్తలు మీ కత్తు పదునుగా ఉండాలంటే, మీ విశ్వాసం పదునుగా ఉండాలంటే కొన్నిసార్లు యాక్రై పక్కనుండి నిన్ను నూరుతా ఉంటుంది. తప్పదు, యాక్సెప్ట్ ఇట్. భార్యలు గాని భర్తలు గాని ఇద్దరు అంగీకరించండి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారు, ఒకరి పట్ల ఒకరు కఠిన, నేను బయట లోకల్ సంఘం చెప్తున్నాను, లోకస్తులు ఇలా కఠినంగా ఉంటారని, బట్ వీఆర్ నాట్ కాల్డ్ ఫర్ దాట్. మనం అందుకోసం పిలువబడలేదు. మనం దయాగుణాన్ని చూపించడానికి పిలువబడ్డాం. మీరు దయ కలిగి ఉండండి, దయా అనే విత్తనాన్ని విత్తండి, రేపు అదే పంటను మీరు కోస్తారు. కరుణ అనేటువంటి విత్తనాలను విత్తండి, రేపు అదే పంటను కోస్తారు. ఎవరిని కూడా ఇప్పుడు నీ దగ్గర బలం ఉందని, నీ శక్తి ఉందని మాటలతో ఎదుటి వ్యక్తిని గాయపరచద్దు, కించపరచద్దు, తక్కువ చేసి మాట్లాడద్దు. రేపు ఆ పంట నువ్వు కూడా కోస్తావు. అది సంఘంలో కానీ కుటుంబంలో కానీ, సంఘంలో కూడా ఎవరిని కూడా తక్కువగా చేసి మాట్లాడద్దు. బహుశా సంఘంలో నువ్వే పెద్ద చదువు చదువుకొని ఉండొచ్చు, నువ్వే బాగా డబ్బు సంపాదిస్తూ ఉండొచ్చు, బహుశా నువ్వే ఎక్కువ పెద్ద పెద్ద కానుకలు వేస్తుండవచ్చు. ఇట్ డజంట్ మీన్ దాట్ అక్కడ 5 రూపాయలు కానుక వేసేటువంటి వాడిని, చినిపోయిన బట్టలు వేసుకుని కూర్చున్నటువంటి వాడిని నువ్వు తక్కువగా చూడడానికి వీలు లేదు. వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద చర్చ్, యు మే బి ఐఏఎస్ ఆఫీసర్, హీ మే బి ఎ కూలీ. నువ్వు 100,000 రూపాయలు కానుకస్తుండొచ్చు, అతను 5 రూపాయలు కానుకస్తుండొచ్చు, బట్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద చర్చ్, సంఘములోనికి ప్రవేశించిన తర్వాత యు బోత్ ఆర్ ఈక్వల్. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, 5వ విషయం, వినయ మనస్సు గలవారయుండి. బీ హంబుల్ అంటే గర్వం లేకుండా ఉండడం, ఇతరులను గౌరవించటం, నేనే గొప్ప అన్న భావం లేకుండా జీవించడం. మనకు తెలిసిన సమావేశమే, దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు, వినయ మనస్సులను కృపతో ఆశీర్వదిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసి, క్రైస్తవ జీవితం అంటే సంఘంలో కాని కుటుంబంలో కాని ఏకత్వం కలిగి ఉండి, ప్రేమ కలిగి ఉండి, దయాభావం కలిగి ఉండి, వినయభావం కలిగి ఉండడమే నిజమైన క్రైస్తవ్యం అంటే. సంఘంలో కలహాలు పెట్టకుండా ఏకత్వం కలిగి ఉండాలి. బాధలో ఉన్నవారిని నిర్లక్ష్యం చేయకుండా సహానుభూతి చూపించాలి. ప్రతి విశ్వాసిని సహోదరుడిగా ప్రేమించాలి. మాటల్లో ప్రవర్తనలో దయ చూపించాలి. గర్వం విడిచి వినయంతో జీవించాలి. బహుశా నా మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగించుంటే, నా మాటలు ఎవరినైనా గాయపరిచుంటే దయతో క్షమించండి, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బహుశా నా మాటల్లో తప్పిదములు ఉండవచ్చు, కానీ వాక్యం తప్పు కాదు. వాక్యం ఎప్పటికీ సరైనదే, కానీ ప్రజెంటేషన్ లో కొన్నిసార్లు ఏ బోధకుడికైనా సరే వాక్యంలో చెప్పేటప్పుడు కొన్నిసార్లు వారి వ్యక్తిగత అనుభవాల్లో నుంచి వాళ్ళు నేర్చుకున్న పాఠాలు వస్తాయి. అవి బహుశా మీకు అప్లికబుల్ అవ్వచ్చు, అప్లికబుల్ కాకపోవచ్చు. కానీ మా అనుభవాన్ని మీరు తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు, కానీ వాక్యాన్ని మాత్రం అలాగే తీసుకోండి. ఎందుకంటే మా అనుభవాలు మారవచ్చేమో, అంటే ఒక సేవకుడి నుంచి మరొక సేవ నిలిచి ఉంటుంది. చివరిగా, వీఆర్ కాల్డ్ టు సఫర్. నీతి కోసం శ్రమ పడుట కొరకు మనము పిలువబడ్డాము. ఇక్కడి నుంచి అంటే 8వ వచనం నుంచి 22వ వచనం వరకు భాగం వరకు కూడా మనం ఇదే ధ్యానం చేసుకుంటూ వెళ్తాం. ఈరోజు కేవలం 8వ వచనం మాత్రమే మీతో మాట్లాడాను, 8వ వచనం మాత్రమే మీతో మాట్లాడాను. 8వ వచనం 22వ వచనం వరకు భాగం అంతా కూడా ఇదే అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. నీతి కోసం శ్రమ పడుటలో ధన్యత. సో ఇప్పుడు నీతి కోసం శ్రమ పడ్డం, అది మనకు ధన్యత. అందుకోసమే యాక్సెప్ట్ ఇట్ అని అంటున్నాను. ఒకసారి 9వ వచనం కూడా చదువుదాం, ఒక 5 మినిట్స్ లోనే ముగించడానికి. ప్రజలకు ప్రతి దోషాన్ని చేయక దీవించుడి. వచ్చేసిందండి మనకి జవాబు. మనం దేనికోసం పిలువబడ్డాం? ఆశీర్వాదమునకు వారసులం అవడానికి పిలువబడ్డాం. ఎవరి చేత పిలువబడ్డాం? ప్రభు చేత పిలువబడ్డాం. ఎవరిని ఉద్దేశించి మాటలు? భర్తను ఉద్దేశించి. ఎవరిని ఉద్దేశించి మాటలు? భార్యను ఉద్దేశించి. ఎవరిని ఉద్దేశించి? స్త్రీని ఉద్దేశించి, పురుషుడిని ఉద్దేశించి, మొత్తం కలిపితే సంఘాన్ని ఉద్దేశించి. వి ఆల్ ఆర్ కాల్డ్ ఫర్ ద బ్లెస్సింగ్, ఆశీర్వాదమునకు మనమందరం కూడా వారసులమవడానికి ప్రభు పిలిచాడు. మరి ఇప్పుడు ఈ పిలుపుకు మనం ఈ ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఇందాకేం చెప్పాను, లోకం ఏం చేస్తుంది, ఒకవేళ భర్త తన యవ్వనంలో ఉన్నప్పుడు భార్యకి కీడు చేస్తే ఆమె దాన్ని మనసులో పెట్టుకుని రేపు ఆయన ముసలి తాత అయిన తర్వాత ఈమె అవ్వ అయిన తర్వాత అప్పుడు ఈ కక్షంతా తీసుకుంటుందని చెప్పి చెప్పాము. అంటే లోకం అలా జరుగుతుందని చెప్పాను నేను. అఫ్కోర్స్ కొన్ని క్రైస్తవ కుటుంబాలు కూడా అలా జరుగుతున్నాయి, ఒకవేళ అలా జరుగుతూ ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో క్రిస్తున్నారా, కీడుకు ప్రతికీడు చేయడానికి మనం పిలువబడదా? కీడుకు ప్రతికీడు చేయకుండా, అంటే మరొక మాటలో చెప్పాలంటే నీకెవరైనా కీడు చేస్తే యాక్సెప్ట్ ఇట్, దాన్ని అంగీకరించు. దూషణకు ప్రతి దూషణ చేయక, అంటే నిన్ను ఎవరైనా దూషిస్తే నువ్వు కూడా తిరిగి దూషించొద్దు, యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు అర్థమైందా? సిలువును ఎత్తుకుని వెంబడించడం అంటే ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభువును వెంబడించడం అంటే ఎంత కష్టం? అది సులభం కాదు. యేసు ప్రభువును వెంబడించడం అంటే మనం సిలువును ఎత్తుకుని వెంబడించడానికి సిద్ధపడ్డాం. Are you ready to take up your cross and follow Jesus? అవసరం లేదంటే మాకు ఎట్లాంటి జీవితం అయితే మాకు వద్దు అని అంటే యూఆర్ ఫ్రీ టు గో బ్యాక్. బలవంతం ఏమీ లేదు, యేసు ప్రభు కూడా ఎవరిని బలవంతం చేయలేదు. ఆ రోజుల్లో యేసు ప్రభు బోధ కూడా విని కఠినంగా అనిపించి చాలా మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు మరలా తిరిగి రాలేదు. యేసు ప్రభు వాళ్ళందరి కోసం కూడా ప్రయాస పడలేదు. ఎందుకంటే విరుకు మార్గాన ప్రవేశించేవారు బహు కొద్ది మందే. చాలా మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దెన్ యూ డిసైడ్, నువ్వు ఇరుకు మార్గంలో వెళ్తావో. నేను ఎవరు బలవంతంగా పట్టి ఉంచడం లేదు. యూ కెన్ గో బట్ థింక్ అబౌట్ యువర్ డెస్టినేషన్. భయపెట్టడం లేదు, వాస్తవం చెప్తున్నాం. ఇరుకు మార్గంలో వెళ్లాలనుకుంటే మాత్రం సిలువునెత్తుకుని వెంబడించడానికి సిద్ధపడు. బట్ డెస్టినేషన్ విల్ బి బ్యూటిఫుల్, డెస్టినేషన్ విల్ బి హ్యాండ్సమ్. దేవుడారా, అందుకోసమే కీడు ఒక ప్రతికీడు చేయొద్దు. నీకెవరైనా కీడు చేస్తే సంఘం లోపల వ్యక్తి కానీ, సంఘం వెలుపల వ్యక్తి కానీ, నీ కుటుంబం లోపల వ్యక్తి కానీ, కుటుంబం వెలుపల వ్యక్తి కానీ, దాన్ని యాక్సెప్ట్ చేయి. వాళ్ళకు మరలా ప్రతికీడు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. కంటికి కన్ను, పంటికి పన్ను, దట్ ఈస్ ఓల్డ్ టెస్టమెంట్ టీచింగ్, టిట్ ఫర్ టాట్. బట్ నూతన నిబంధనలో నిన్ను ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు ప్రభువు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఎవరైనా నిన్ను దూషిస్తే నువ్వు కూడా తిరిగి వాళ్ళని దూషిస్తూ ఉంటే, వాళ్ళని చెడ్డ మాటలు తిట్టారు, నువ్వు కూడా వాళ్ళని చెడ్డ మాటలు తిట్టావు, ఏమన్నా వ్యత్యాసం ఉందా? నీ పెదవులతో నువ్వు చెడ్డ
చిరంజీవి సార్, ప్రైజ్ లార్డ్ సార్. సమయం తీసుకున్నారు టీచర్.
అన్నా వందనాలు.
అన్నకి సిగ్నల్ కట్ అయిపోయింది.
ఓకే అన్న, ఓకే మంచిది అన్న. ఇప్పటి వరకు సేవకులు మరి అజయ్ మిషనరీ అస్సాం గారు మన మధ్యలో ఉండి చక్కని వాక్యం ద్వారా మనందరినీ బలపరిచి ఉన్నాడు. అవును, నీతి కోసం శ్రమపడుతున్నాడు.